ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము. హోరేబు వదిలి వెళ్ళమని ఆజ్ఞ. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఎడారిలో, అంటే పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజహాబు అనే ప్రదేశాల మధ్య సూపుకు ఎదురుగా ఉన్న ఆరాబా ఎడారిలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు. హోరేబు నుండి సేయీరు ఎడారి దారిలో కాదేశు బర్నేయ వరకూ ప్రయాణ సమయం 11 రోజులు. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజు సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజు ఓగును ఇద్రీయుల్లో చంపిన తరువాత 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి రోజున మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. యొర్దాను ఇవతల ఉన్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు. మన దేవుడు యెహోవా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు. మీరు బయలుదేరి అమోరీయుల కొండ ప్రాంతానికి అరాబాలోయలో దక్షిణ దిక్కున సముద్ర తీరంలో ఉన్న స్థలాలన్నిటికీ, కనాను దేశానికి, లెబనోనుకు, యూఫ్రటీసు మహానది వరకూ వెళ్ళండి. ఇదిగో ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్ళి యెహోవా మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, వారి సంతానానికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి. నాయకులుగా నియామకం. ఆ సమయంలో నేను మీతో, నేను ఒక్కడనే మిమ్మల్ని మోయలేను, యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు, కనుక ఈరోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు. మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను? జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి, వారిని మీకు నాయకులుగా నియమిస్తాను అని చెప్పాను. అప్పుడు మీరు, నీ మాట ప్రకారం చేయటం మంచిది అని నాకు జవాబిచ్చారు. కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది తెలివి, జ్ఞానము కలిగిన వారిని పిలిచి మీ గోత్రాలకు 1,000 మందికి 1, 100 మందికి 1, 50 మందికి 1, 10 మందికి 1 చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను. అప్పుడు నేను వారితో, మీ సోదరుల వివాదాలు తీర్చి ప్రతివాడికి వాడి సోదరుడికి వాడి దగ్గర ఉన్న పరదేశికి న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. అలా చేసేటప్పుడు తక్కువ ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకురండి, దాన్ని నేను విచారిస్తాను అని ఆజ్ఞాపించాను. అలాగే మీరు చేయాల్సిన పనులన్నిటిని గూర్చి మీకు ఆజ్ఞాపించాను. 12 మందిని సమాచారం కోసం బయటకు పంపుట. మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేశు బర్నేయ చేరాం. అప్పుడు నేను, మన దేవుడైన యెహోవా మనకిస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి వచ్చాం. ఇదిగో మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్టు దాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడవద్దు, నిరుత్సాహం వద్దు అని మీతో చెప్పాను. అప్పుడు మీరంతా నా దగ్గరికి వచ్చి, ముందుగా మన మనుషులను పంపుదాం, వాళ్ళు మన కోసం ఈ దేశాన్ని పరిశీలించి తిరిగి వచ్చి దానిలో మనం వెళ్లాల్సిన మార్గం గురించి, మనం చేరాల్సిన పట్టణాలను గురించి మనకు సమాచారం తెస్తారు అన్నారు. ఆ మాట అంగీకరించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 మందిని పంపాను. వాళ్ళు ఆ కొండ ప్రదేశానికి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు. ఆ దేశంలో దొరికే పండ్లు కొన్నిటిని మన దగ్గరికి తెచ్చి మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది అని మనకు చెప్పారు. అయితే మీరు వెళ్ళడానికి ఇష్టపడలేదు, మీ దేవుడైన యెహోవా మాటకు తిరగబడ్డారు. యెహోవాకి వ్యతిరేకంగా తిరుగుబాటు. మీ గుడారాల్లో సణుక్కుంటూ యెహోవా మన మీద పగబట్టి మనలను చంపడానికి, అమోరీయులకు అప్పగించటానికి ఐగుప్తు దేశం నుండి మనలను రప్పించాడు. మనమెక్కడికి వెళ్ళగలం? అక్కడి ప్రజలు మనకంటే బలిష్ఠులు, ఎత్తైన వారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయులను చూశాం అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు. అప్పుడు నేను మీతో, దిగులు పడొద్దు, భయపడొద్దు, మీకు ముందు నడుస్తున్న మీ యెహోవా దేవుడు మీరు చూస్తుండగా ఐగుప్తులో అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చే వరకు దారిలో మీ యెహోవా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు అన్నాను. అయితే మీకు దారి చూపించి మీ గుడారాలకు స్థలం సిద్ధపరిచేలా రాత్రి అగ్నిలో పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు. కాబట్టి యెహోవా మీ మాటలు విని బాగా కోపం తెచ్చుకుని, నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో యెఫున్నె కొడుకు కాలేబు తప్ప మరెవరూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు, కాబట్టి కేవలం అతడు మాత్రమే దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన భూమిని నేను అతనికి, అతని సంతానానికి ఇస్తాను అని ప్రమాణం చేశాడు. అంతేగాక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నీ సేవకుడు నూను కొడుకు యెహోషువ దానిలో అడుగుపెడతాడు గాని నువ్వు అడుగుపెట్టవు, అతడే దాన్ని ఇశ్రాయేలులకు స్వాధీనం చేస్తాడు, కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు. అయితే మంచి చెడు తెలియని మీ కొడుకులు అంటే అన్యాయానికి గురవుతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగుపెడతారు, దాన్ని వారికిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు మాత్రం వెనక్కి ఎర్ర సముద్రం వైపుకు తిరిగి ఎడారిలోకి ప్రయాణించండి అని చెప్పాడు. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం, మా యెహోవా దేవుడు మాకాజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం అని నాతో చెప్పి మీ ఆయుధాలతో ఆ కొండ ప్రాంతానికి బయలుదేరారు. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు, యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీతో ఉండను, కాబట్టి మీరు వెళ్ళినా మీ శత్రువుల చేతిలో ఓడిపోతారని వారితో చెప్పు. ఆ మాటలు నేను మీతో చెప్పినా మీరు వినకుండా యెహోవా మాటకు ఎదురు తిరిగి మూర్ఖంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకు తరిమి సేయీరులో మిమ్మల్ని హతం చేశారు. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడ్చారు, అయినా యెహోవా మిమ్మల్ని లెక్క చేయలేదు, మీ మాట వినలేదు. కాబట్టి మీరు కాదేశులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. ఎడారిలో సంచారం. అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు సేయీరు కొండ చుట్టూ తిరిగాం. యెహోవా నాకు ఇలా చెప్పాడు, మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు, ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు, సేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వారితో కలహం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఏశావుకు సేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే, వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను. మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు, డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు, ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ 40 సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం. మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు, మోయాబీయులను బాధపెట్టవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను, వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను. గతంలో ఏమీయులు ఆ ప్రాంతంలో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా రెఫాయీయులు అని పిలిచారు. మోయాబీయులు వారికి ఏమీయులు అని పేరు పెట్టారు. పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు. ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం. మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు. అంతేకాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది. ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు, ఈరోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు. అమ్మోనీయుల పక్కగా వెళ్లేటప్పుడు వారిని బాధించవద్దు, వారితో యుద్ధం చేయొద్దు, ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏమాత్రం ఇవ్వను. దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని జంజుమీయులు అనేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు. ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు. కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈరోజు వరకు అక్కడ నివసిస్తున్నారు. గాజా వరకు ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను, కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు. హెష్బోను రాజు అయిన సీహోనుకు ఓటమి. మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు హెష్బోను రాజు అయిన సీహోనును, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి. ఈరోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించటం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణికి కలవరపడతారు అని యెహోవా నాతో చెప్పాడు. అప్పుడు నేను కెదెమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి, మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు, కుడి ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాం, నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు, శేయీరులో ఏశావు సంతానము, ఆర్లో మోయాబీయులు నాకు చేసినట్టు మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్లడానికి యొర్దాను నది దాటే వరకూ కాలినడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు అని శాంతికరమైన మాటలు పలికించాను. అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈరోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించటం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరిచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు. అప్పుడు యెహోవా, చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను, అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవటం మొదలుపెట్టు అని నాతో చెప్పాడు. సీహోను అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. మన యెహోవా దేవుడు అతణ్ణి మనకు అప్పగించాడు, కాబట్టి మనం అతన్ని, అతని కొడుకులను, అతని ప్రజలందరినీ చంపివేశాం. అప్పుడున్న అతని పట్టణాలను, వాటిలోని స్త్రీ పురుషులను, పిల్లలను ఏదీ మిగలకుండా నాశనం చేశాం. కేవలం పశువులను, ఆ పట్టణాల ఆస్తిని దోచుకున్నాం. అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు. అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నదిలోయలోని ఏ ప్రాంతానికైనా, ఆ కొండ ప్రాంతంలోని పట్టణాలకైనా, మన యెహోవా దేవుడు వెళ్లవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్లలేదు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. బాషాను రాజు ఓగు ఓటమి. మనం తిరిగి బాషాను దారిలో వెళుతుండగా బాషానురాజు ఓగు అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయటానికి ఎదురుగా వచ్చారు. యెహోవా నాతో ఇలా అన్నాడు, అతనికి భయపడవద్దు. అతన్ని, అతని ప్రజలను, అతని దేశాన్ని నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి. ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషానురాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం. ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోనికి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం, అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం. ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం. మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులను, పిల్లలను నాశనం చేశాం. వారి పశువులను, ఆ పట్టణాల ఆస్తిని దోచుకున్నాం. ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకు, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని 2 అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం. సీదోనీయులు హెర్మోనును షిర్యోను అనేవారు. అమోరీయులు దాన్ని సెనీరు అనేవారు. మైదానంలోని పట్టణాలన్నిటినీ, బాషానులోని ఓగురాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానును ఆక్రమించాం. రెఫాయీయులలో బాషానురాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా. దాని పొడవు 9 మూరలు, వెడల్పు 4 మూరలు. భూమి విభజన. అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగము, మనం అప్పుడు స్వాధీనం చేసుకున్న దేశము, దాని పట్టణాలు రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. ఓగురాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయియుల దేశమని పిలిచే బాషానును, అర్గోబు ప్రాంతమంతా మనషే అర్ధగోత్రానికి ఇచ్చాను. మనషే కొడుకు యాయీరు గెషూరీయుల, మయకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈరోజు వరకూ వాటి పేరు అదే. మాకీరీయులకు గిలాదును ఇచ్చాను. గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకు రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. ఇవి కాక కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల క్రింద ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. అప్పుడు నేను మీతో, మీరు స్వాధీనం చేసుకోవటానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి. యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు, నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు అన్నాను. యొర్దాను నది దాటటానికి మోషే నిషేధించబడుట. ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను, మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు. మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, కాబట్టి వారికి భయపడవద్దు. ఆ రోజుల్లో నేను యెహోవా ప్రభూ నీ మహిమను నీ బాహుబలాన్ని నీ దాసునికి చూపించటం ప్రారంభించావు. ఆకాశంలో గాని భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు? నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు అని యెహోవాను బతిమాలుకున్నాను. యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు, చాలు, ఇంకా ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరిచూడు. నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి అతణ్ణి ప్రోత్సహించి బలపరుచు. అతడు ఈ ప్రజలను నడిపించి నది దాటి నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరుచుకునేలా చేస్తాడు. ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించాలని ఇశ్రాయేలు ప్రజలకు మోషే అభ్యర్థన. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను, వినండి. యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకు అందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడిని మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉండకుండా నాశనం చేశాడు. యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈరోజు వరకు జీవించి ఉన్నారు. యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను. ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి, నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు అని చెప్పుకుంటారు. ఎందుకంటే మనం ఆయనకు మొరపెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఈరోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతి విధులు కలిగి ఉన్న గొప్ప జనమేది? అయితే మీరు జాగ్రత్త పడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి. మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు, వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడటం నేర్చుకుని తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు. అప్పుడు మీరు దగ్గరికి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుతుండగా యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు. మీరు పాటించటానికి ఆయన విధించిన నిబంధనను, అంటే 10 ఆజ్ఞలను మీకు తెలిపే 2 రాతి పలకల మీద వాటిని రాశాడు. విగ్రహారాధన నిషేధించబడెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని, ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని, నేల మీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాంటి ప్రతిమను, ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీకోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్తపడండి. ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశ సైన్యాలను చూసి మైమరిచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి. యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈరోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండటానికి ఇనప కొలిమిలాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదని మీ యెహోవా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ఆజ్ఞాపించాడు. కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ దేవుడు యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషంగల దేవుడు. మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవా దేవునికి కోపం పుట్టించి ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండా త్వరలోనే పూర్తిగా నాశనమైపోతారని భూమ్యాకాశాలను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు. అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు. అక్కడ మీరు మనుషులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్లను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు, చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు, మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు, కాబట్టి మీ చెయ్యి విడివడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు. యెహోవాయే దేవుడు. దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు మీకంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇలాంటి గొప్ప కార్యం జరిగిందా, దీనిలాంటి వార్త వినబడిందా అని అడుగు. మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడటం విని మరి ఏ ప్రజలైనా జీవించారా? మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహాభయంకర కార్యాలు వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలో నుండి తన కోసం ఒక జాతి ప్రజను తీసుకోవడానికి ప్రయత్నించాడా? అయితే యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరొకడు లేడని మీరు తెలుసుకునేలా అది మీకు చూపించాడు. మీకు బోధించటానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు, కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వటానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు. కాబట్టి పైన ఆకాశంలో కింద భూమిపైన యెహోవాయే దేవుడని మరొక దేవుడు లేడని ఈరోజు గ్రహించండి. అంతేగాక మీకు మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగటానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను ఆజ్ఞలను మీరు పాటించాలి. శరణు పట్టణాలు. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా కాక అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు అతడు పారిపోవడానికి మోషే తూర్పు దిక్కున యొర్దాను ఇవతల 3 పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు. అవేవంటే రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను. ఇది మోషే ఇశ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు యొర్దాను ఇవతల బేత్పయేరు ఎదుటి లోయలో హెష్బోనులో సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. మోషే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్ని, యొర్దాను యువతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్ని, అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సియోను కొండ వరకు ఉన్న అమోరీల ఇద్దరు రాజుల దేశాన్ని, పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల అరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. 10 ఆజ్ఞలు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈరోజు చెబుతున్న కట్టడలను విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి. మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు. ఆయన మన పూర్వీకులతో కాదు, ఈరోజు ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు. యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కాబట్టి యెహోవా మాట మీకు తెలపటానికి నేను యెహోవాకు మీకు మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటికి నమస్కరించకూడదు. వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించేవారి విషయంలో 1,000 తరాల వరకు కరుణిస్తాను. మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు. యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు. మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 6 రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 7వ రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా ఏ పని చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి. హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు, మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనిని ఆశించకూడదు. యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు. ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికొచ్చి, మన యెహోవా దేవుడు తన మహిమని, గొప్పతనాన్ని మాకు చూపించాడు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం, దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈరోజు గ్రహించాం, కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం. మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకటం విని ఇంకెవరు జీవించి ఉన్నారు? నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు. మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు, ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను, వారు చెప్పినదంతా మంచిదే, వారికి వారి సంతానానికి ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నా పట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ పాటించే మనస్సు వారికి ఉండటం మంచిది, వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్లమని వారితో చెప్పు, నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు, నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలను, విధులను నేను నీతో చెబుతాను, వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్త పడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మీరు, మీ కొడుకులు, మీ మనుమలు మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. మీరు స్వాధీనం చేసుకోవటానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించటానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే. ఇశ్రాయేలు, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు, తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందటానికి నువ్వు వాటిని విని అనుసరించాలి. ఇశ్రాయేలు విను, మన యెహోవా దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. అవి మీ రెండు కళ్ల మధ్యలో బాసికంలాగా ఉండాలి. మీ ఇంట్లో గుమ్మాల మీద, తలుపుల మీద వాటిని రాయాలి. మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్లి మీరు కట్టని గొప్ప మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు. మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్లను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను మీకిస్తున్నాడు. అక్కడ మీరు తిని తృప్తి పొందినప్పుడు బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి. మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు. మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు, కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి. మీకు సుఖశాంతులు కలిగేలా మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమివేస్తానని యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. ఇక ముందు మీ కొడుకులు మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారితో ఇలా చెప్పాలి. మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు. యెహోవా ఐగుప్తు మీద, ఫరో మీద, అతని ఇంటి వారందరి మీద బాధాకరమైన గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు మన కళ్ళ ఎదుట కనపరిచి తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు. మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈరోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు. మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. కనాను నుండి అనేక జాతుల పారదోలడం. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే 7 జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు. తరువాత మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు, వారిపై దయచూపకూడదు. మీరు వారితో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు, వారి కొడుకులకు మీ కూతుళ్లను ఇవ్వకూడదు, మీ కొడుకులకు వారి కూతుళ్లను పుచ్చుకోకూడదు. ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్లను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీ మీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతాస్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి. మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని మీరు ఇతర జాతుల కంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజల కంటే సంఖ్యలో మీరు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండి, ఐగుప్తురాజు ఫరో చేతి నుండి విడిపించాడు. కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడని తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించేవారికి తన నిబంధనను స్థిరపరిచేవాడని మీరు తెలుసుకోవాలి. ఆయన 1000 తరాల వరకూ కృపచూపేవాడని, నమ్మదగిన దేవుడని గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడని మీరు తెలుసుకోవాలి. ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా త్వరగా దండన విధిస్తాడు. కాబట్టి ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి. మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు. అన్ని ఇతర జాతుల ప్రజల కంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని ఆడవారికే గాని సంతానహీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరిచి మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులను మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు, వారి దేవుళ్లను పూజింపకూడదు, ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది. ఈ ప్రజలు మాకంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరు అనుకుంటారేమో. వారికి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు ఫరోకి, ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహాశక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు. మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతాడు. కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్యమున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు, కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు, అది మీకు క్షేమకరం కాదు. అయితే మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిని మీకు అప్పగించి వారిని నాశనం చేసే వరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు. ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచివేయాలి. మీరు వారిని నాశనం చేసే వరకు ఏ మనిషి మీ ఎదుట నిలవలేడు. వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు, మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు, ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం. దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్లకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహించుకోవాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. యెహోవా దేవుని మర్చిపోకండి. మీరు జీవించి ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోవడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి మీకు ఆకలి కలిగించి మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు. ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏ విధంగా శిక్షిస్తాడో అదేవిధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి. ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటివాగులు, లోయలు, కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. దానిలో గోధుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. మీరు తినటానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు. మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన్ను స్తుతించాలి. ఈరోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. మీరు కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది మీ వెండి బంగారాలు విస్తరించి మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది. అప్పుడు మీ మనసు గర్వించి బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో. బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి నీళ్లు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి మీకు ఆకలి కలిగించి మీరుగాని మీ పూర్వీకులుగాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. అయితే మీరు, మా సామర్థ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి అనుకుంటారేమో. కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈరోజులాగా స్థాపించాలని, మీరు ఐశ్వర్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలిగించేవాడు ఆయనే. మీరు మీ యెహోవా దేవుణ్ణి మరిచిపోయి ఇతర దేవుళ్లను అనుసరించి వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించిపోతారని ఈరోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమవుతారు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు నీతిని బట్టి కాదు. ఇశ్రాయేలు విను, మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు మీరు యొర్దాను నది దాటుబోతున్నారు. ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. అనాకీయులను ఎవరూ ఎదిరించలేరు అనే మాట మీరు విన్నారు కదా. కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు. మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు. మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కారణం మీ నీతిగాని మీ హృదయంలో ఉన్న యథార్థతగాని కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవా మీ పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు. మీ యెహోవా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయటం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు, బంగారు దూడ. ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరిచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు. ఆ రాతి పలకలు, అంటే యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోవడానికి నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానాలు మాని అక్కడ 40 పగళ్లు 40 రాత్రులు ఉన్నాను. అప్పుడు యెహోవా తన వేలితో రాసిన 2 రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు
ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి. ఆ 40 పగళ్లు 40 రాత్రుల తరువాత యెహోవా నిబంధన సంబంధమైన ఆ 2 రాతి పలకలు నాకు అప్పగించి, నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు, నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు అని నాతో చెప్పాడు. యెహోవా ఇంకా, నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు, నాకు అడ్డం రావద్దు, నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి నిన్ను వారికంటే బలమైన విస్తారమైన జనంగా చేస్తాను అని నాతో చెప్పాడు. నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉన్నాయి. నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు. అప్పుడు నేను ఆ 2 పలకలను నా 2 చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను. మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించటం వలన అన్నపానాలు మానివేసి మళ్ళీ 40 పగళ్లు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు. అంతేగాక యెహోవా అహరోనుపై కోపపడి అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను. అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి నలగొట్టి మెత్తగా పొడి చేసి ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను. అంతేకాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. యెహోవా కాదేశు బర్నేయాలో, మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు. నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండి మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో 40 పగళ్లు 40 రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు. నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను, ప్రభూ యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు. ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో. నువ్వు నీ మహాబలం చేత చాపిన, నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యము, నీ ప్రజలు వీరే.
ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. 10 ఆజ్ఞల 1 పలకల వంటిది. అప్పుడు యెహోవా, నువ్వు 1 పలకల వంటివి 2 రాతి పలకలు చెక్కి కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టి చేసుకో. నువ్వు పగలగొట్టిన 1 పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత వాటిని నువ్వు ఆ పెట్టులో ఉంచాలి అని నాతో చెప్పాడు. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టి చేయించి 1 పలకల వంటి 2 రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను. మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన 10 ఆజ్ఞలను మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను. ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతన్ని సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు. అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొద్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయటానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించటానికి, ప్రజలను ఆయన పేరిట దీవించటానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు. అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే. ఇంతకు ముందులాగా నేను 40 పగళ్లు 40 రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయటం మానుకున్నాడు. యెహోవా నాతో, ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకునేలా వారికి ముందుగా నడువు అని చెప్పాడు. దేవుడైన యెహోవాకు భయపడుడి. కాబట్టి ఇశ్రాయేలు, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన్ని ప్రేమించి మీ పూర్ణ మనసుతో మీ పూర్ణాత్మతో సేవించు. మీ మేలు కోసం ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు? చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్యపెట్టడు, లంచం పుచ్చుకోడు. ఆయన అనాథలకు, విధవరాళ్లకు న్యాయం తీరుస్తాడు. పరదేశుల మీద దయచూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి ఆయన్నే హత్తుకుని ఆయన పేరటే ప్రమాణం చేయండి. ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీకోసం చేసిన మీ దేవుడు ఆయనే. మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్లారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశ నక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపచేశాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. యెహోవాను ప్రేమించి ఆయన కట్టడలను పాటించాలి. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను అన్నివేళలా పాటించాలి. మీ దేవుడు యెహోవా పంపిన శిక్షణ గురించి, ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించి తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. ఐగుప్తురాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటిని వారి మీదికి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు. యెహోవా ఇప్పటి వరకు వారిని నాశనం చేసినది, మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినది వారు చూడలేదు. అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలియాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినది, భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్లను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్ని, ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేశాడు కదా. కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికి యెహోవా మీ పూర్వీకులకు వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండటానికి నేను ఈరోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటినీ మీరు పాటించాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు. మీరు నది దాటి స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది. కాబట్టి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. ఈరోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేశానికి వర్షం అంటే తొలకరి కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్ని ద్రాక్షారసాన్ని నూనెను పోగు చేసుకుంటారు. మీరు తిని తృప్తి పొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు. మీ హృదయం మోసపోయి మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి. లేకపోతే యెహోవా మీ మీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో మనసుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదుటి మీద బాసికాలుగా ఉండనివ్వండి. మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి. ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతి వారు జీవించే కాలం, భూమిపై ఆకాశం ఉన్నంతకాలం విస్తరిస్తాయి. మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు కట్టుబడి నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకు మీ సరిహద్దుగా ఉంటుంది. ఏ మానవుడు మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీద మీరంటే భయం, వణకు పుట్టిస్తాడు. చూడండి, ఈరోజు నేను మీ ఎదుట దీవెనను, శాపాన్ని ఉంచుతున్నాను. నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది. మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటి వరకు మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది. కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తర్వాత గిరిజీము కొండమీద ఆ దీవెనను, ఏబాలు కొండమీద ఆ శాపాన్ని ప్రకటించాలి. అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనక మోరేలోని సింధూర వృక్షాల ప్రక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు. ఈరోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటినీ మీరు పాటించాలి.
ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. పూజించే ఒకే ఒక స్థలం. మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి. మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీద, మెట్టల మీద, పచ్చని చెట్ల కింద ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి. వారి హోమపీఠాలను కూలదోసి వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతాస్తంభాలను అగ్నితో కాల్చివేసి వారి దేవుళ్ల ప్రతిమలను కూల్చివేయాలి. ఆ స్థలంలో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి. వారు తమ దేవుళ్లను ఆరాధించినట్టు మీరు యెహోవాను ఆరాధించకూడదు. మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదకి అక్కడికే మీరు యాత్రలు చేస్తూ ఉండాలి. మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి. అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి. ఈరోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడు తనకిష్టమైనట్టు చేయకూడదు. నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను. నేను మీకు ఆజ్ఞాపించే వాటినన్నిటినీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి. మీరు మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్లల్లో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి. మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహన బలులు అర్పించకూడదు. కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమ బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్ని అక్కడే జరిగించాలి. అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్లలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు. వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి. మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో, తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు. వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలోనే తిని మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి. మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు. మీ దేవుడు యెహోవా తాను మీకిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు. నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండా ఎవరైనా తినవచ్చు. అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు. జాగ్రత్త సుమా, ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి. మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైన దాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది. మీకు నియమించిన ప్రతిష్ఠితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి. మీ దహన బలులను, వాటి రక్త మాంసాలను, మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్ని యుక్తమైన దాన్ని మీరు చేసినందుకు మీకు మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి. మీరు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు. ఈ ప్రజలు తమ దేవుళ్లను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్లను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. వారు తమ దేవుళ్లకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్లకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ల పేరట తమ కొడుకులను కూతుళ్లను అగ్నిగుండంలో కాల్చివేస్తారు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు. దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.
ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. ఇతర దేవుళ్లను పూజించుట. ప్రవక్తగాని కలలు కనేవాడుగాని మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరించి పూజిద్దాం రండి అని చెబుతాడేమో, అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే ఆ ప్రవక్త లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు మీ యెహోవా దేవునికి లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయననే హత్తుకుని ఉండాలి. మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు. కాబట్టి ఆ ప్రవక్తకు లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి. మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు ఎవరైనా సరే భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మీకు దగ్గరైనా దూరమైనా మీరు మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్లను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు. వారి మీద దయచూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి. వారిని చంపడానికి ప్రజలందరికంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి. రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి మళ్లీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు. మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న వాటిలో ఏదైనా ఒక పట్టణంలో దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్లను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజలను ప్రేరేపించారని వింటే మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి. అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే ఆ పట్టణస్థులను తప్పకుండా కత్తితో చంపి దానిని, దానిలో ఉన్న సమస్తాన్ని, దాని పశువులను కత్తితో చంపివేయాలి. దానిలో దోచుకున్న సొమ్మంతటిని దాని వీధిలో పోగుచేసి మీ దేవుడు యెహోవా పేరున ఆ పట్టణాన్ని, దాని సొత్తుని పూర్తిగా కాల్చివేయాలి. దాన్ని ఇక ఎన్నటికీ తిరిగి కట్టకూడదు. అది పాడుదిబ్బలాగా ఉండిపోవాలి. ఈరోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ మీ దేవుడైన యెహోవా దృష్టికి సరైన దాన్ని చేస్తూ ఆయన మాట వినాలి. యెహోవా తన కోపం నుండి మళ్ళుకుని మిమ్మల్ని కనికరించి దయచూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే
నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. పవిత్రమైనవి, హేయమైనవి. మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు: ఎద్దు, గొర్రె, మేక, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె. జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసేవాటిని తినవచ్చు. నెమరు వేసేవైనా, రెండు డెక్కలు గలదైనా, నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం. అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు, కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు. వాటి శవాలను తాకకూడదు. నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. రెక్కలు, పొలుసులు లేనిదాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు. మీరు తినరాని పక్షులు ఏవంటే పక్షిరాజు, రాబందు, గద్ద, ఎర్రగద్ద, నల్లగద్ద, డేగ, అన్ని రకాల కాకులు, నిప్పుకోడి, నిసిడేగ, అన్ని రకాల డేగలు, చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట, గూడబాతు, బోడి రాబందు, గండభేరుండం, కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం. ఎగిరే ప్రతి పురుగు మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. ఎగిరే పవిత్రమైన ప్రతిదాన్ని తినవచ్చు. దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇవ్వవచ్చు, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు. దశమభాగాలు. ప్రతి సంవత్సరం మీ విత్తనాల పంటలో దశమభాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి. మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకున్న స్థలంలో, ఆయన సన్నిధిలో, మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును, మీ పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో తొలుచులు వాటిని తినాలి. యెహోవా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే మీరు వాటిని మోయలేరు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్ళి ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం వాటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి. లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతుగాని స్వాస్థ్యంగాని లేదు. మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా 3 సంవత్సరాలకొకసారి ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదోవంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. అప్పుడు మీ మధ్యలో వంతుగాని స్వాస్థ్యంగాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. అప్పులు రద్దు చేయటం. ప్రతి 7వ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడు దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. ఇశ్రాయేలుడు కాని వ్యక్తిపై ఒత్తిడి తేవచ్చు, కాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి. మీరు స్వాధీనం చేసుకోవడానికి యెహోవా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నేను మీకు ఆదేశించే యెహోవా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు, ఎందుకంటే ఆయన మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ఇతరులు అనేకులకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు, అనేక రాజ్యాలను పాలిస్తారు గాని ఎవరూ మిమ్మల్ని పరిపాలించరు. మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక భేదవాడు ఉంటే అతనిపై దయచూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడివైపు చాచి వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. అప్పు రద్దు చేయాల్సిన 7వ సంవత్సరం దగ్గరపడింది అనే చెడ్డ తలంపు మీ మనసులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయచూపి అతనికేమీ ఇవ్వకపోతే, వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. పనివారిని బానిసలను స్వతంత్రులుగా చేయటం. మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు లేక హెబ్రీయురాలు 6 సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తర్వాత 7వ సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి. అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని ఒట్టి చేతులతో పంపకూడదు. వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగుల నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలది వారికి ఇవ్వాలి. మీరు ఐగుప్తులో బానిసులుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈరోజు మీకు ఆజ్ఞాపించాను. అయితే వారు నీ దగ్గర పొందిన మేలులను బట్టి మిమ్మల్ని, మీ ఇంటివారిని ప్రేమించి నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోను అని మీతో చెబితే, మీరు ఒక లోహపు ఊచ తీసుకుని తలుపులోకి దిగేలా వాడి చెవికి దాన్ని గుచ్చాలి. ఆ తర్వాత అతడు ఎన్నటికీ మీకు దాసుడుగా ఉంటాడు. అదేవిధంగా మీరు మీ దాసికి కూడా చేయాలి. మీ దాసులను స్వతంత్రులుగా విడిచిపెట్టడాన్ని కష్టంగా భావించకూడదు, ఎందుకంటే వారు 6 సంవత్సరాలు మీకు దాస్యం చేయటం ద్వారా జీతగాడికి మీరు చెల్లించే జీతానికి 2 రెట్లు లాభం మీకు కలిగింది. మీ యెహోవా దేవుడు మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తొలిచూలు పశువులు. మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలిచూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు. మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి. దానిలో లోపం అంటే కుంటితనం గాని గుడ్డితనం గాని మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. జింకను, దుప్పిని తినే విధంగానే పట్టణాల్లోని మీ ఆవరణాల్లో పవిత్రుడు, అపవిత్రుడు కూడా దాన్ని తినవచ్చు. వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము. పస్కా పండుగ. మీరు అబీబు నెలలో పండుగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండుగ జరిగించాలి. ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు. యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి. పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు 7 రోజులపాటు తినాలి. మీ పరిసరాల్లో 7 రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు. మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు. మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించటానికి ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి. అదే స్థలంలో దాన్ని కాల్చి తిని ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. 6 రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి. 7వ రోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పని చేయకూడదు. వారాల పండగ. మీరు 7 వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలు వేసింది మొదలు 7 వారాలు లెక్కబెట్టండి. మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించటానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి. అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు, మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించటానికి ఏర్పాటు చేసుకున్న స్థలాల్లో ఆయన సన్నిధిలో సంతోషించాలి. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి. పర్ణశాలల పండగ. మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షారసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను 7 రోజులపాటు ఆచరించాలి. ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణాల్లో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి. మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీ యెహోవా దేవునికి 7 రోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి. సంవత్సరానికి 3 సార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో, మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి. న్యాయాధిపతులు. మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, నాయకులను నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి. మీరు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతం చూపకూడదు. లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది. ఇతర దేవతలను ఆరాధించటం. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి. యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు. దేవతాస్తంభాన్ని నిలబెట్టకూడదు. మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్ని నిలబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెలు మీ యెహోవా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవా దేవునికి అసహ్యం. మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్లకు, అంటే సూర్యునికి గాని, చంద్రునికి గాని, ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు, ఆ విషయం మీకు తెలిసిన తర్వాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగటం నిజమైతే, ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది. కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతన్ని చంపకూడదు. అతన్ని చంపటానికి మొదట సాక్షులు, ఆ తర్వాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి. న్యాయస్థానాలు. హత్యకు ప్రమాదవశాత్తు జరిగిన మరణానికి మధ్య ఒకడి హక్కు మరొకడి హక్కు మధ్య దెబ్బతీయటం, మరొక రకంగా నష్టపరచటం మధ్య మీ గ్రామాల్లో భేదాలు వచ్చి వీటి తేడా తెలుసుకోవటం మీకు కుదరకపోతే, మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకునే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులను, విధుల్లో ఉన్న న్యాయాధిపతిని విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు. యెహోవా ఏర్పాటు చేసుకునే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి, వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి. వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాట గాని ఆ న్యాయాధిపతి మాట గాని వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి. అప్పుడు ప్రజలంతా విని భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు. రాజును ఎన్నుకోవటం. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడు కాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు. అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించటానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు. తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు. అతడు రాజ్య సింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తన కోసం రాసుకోవాలి. అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడు, అతని కొడుకులు ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. యాజకులైన లేవీయులకు కానుకలు. యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీ గోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగంగాని వారసత్వపు హక్కుగాని ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు. వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం. ఎవరైనా ఎద్దును గాని గొర్రెను గాని మేకను గాని బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు పొట్టభాగం యాజకులకు ఇవ్వాలి. ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి. యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్ని మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే, అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు. తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి. నీచమైన పనులు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరూ చేయటానికి నేర్చుకోకూడదు. తన కొడుకుని గాని కూతురిని గాని మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలు సర్పశకునాలు చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించేవాణ్ణి మీ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు. మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘశకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు. రాబోయే గొప్ప ప్రవక్త. మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. హోరేబులో సమావేశమైన రోజున మీరు, మా యెహోవా దేవుని స్వరం మళ్లీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు, లేకపోతే మేమంతా చస్తాం అన్నారు. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు, వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది, వాళ్ల సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారి కోసం పుట్టిస్తాను, అతని నోట్లో నా మాటలు ఉంచుతాను, నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు, అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను. అయితే ఏ ప్రవక్త అయినా అహంకారంతో నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ల పేరును చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి. ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం అని మీరు అనుకుంటే, ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము. శరణు పట్టణాలు. మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని వారి పట్టణాల్లో వారి ఇళ్లల్లో నివసించాలి. మీరు స్వాధీనం చేసుకునేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో 3 పట్టణాలను వేరుపరచాలి. మీరు స్వాధీనం చేసుకునేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తలదాచుకోవడానికి 3 పట్టణాలకు వెళ్లే దారులను కొలిచి ఏర్పరచాలి. హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకుముందు తన పక్కనున్నవాడి మీద పగ ఏమీ లేకుండా పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకటానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్లి చెట్లు నరకటానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి వాడు చనిపోతే, ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఏదో ఒక పట్టణానికి పారిపోవాలి. చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి దారి చాలా దూరం కనుక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాకపోయినా ఇలా జరగవచ్చు. అందుచేత 3 పట్టణాలను మీకోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి. ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ 3 పట్టణాలు కాక మరో 3 పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు. ఒకడు తన పొరుగువాడి మీద పగబట్టి అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి ఆ పట్టణాల్లో ఒకదానిలోనికి పారిపోతే ఆ ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ్నుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి. అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి. మీరు స్వాధీనం చేసుకునేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించకూడదు. సాక్ష్యాలు. ఒకడు జరిగించే పాపం అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతిదానిని నిర్ధారణ చేయాలి. ఒక వ్యక్తిపై అబద్ధ నేరం మోపి అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే ఆ వివాదం ఏర్పడిన ఇద్దరు యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి. ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి చెడుతనాన్ని తొలగిస్తారు. ఇది తెలుసుకున్న మిగిలిన వారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు. దుష్టకార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటి వారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. యుద్ధానికి వెళ్ళినప్పుడు. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు యుద్ధానికి సిద్ధమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరికి వచ్చి వారితో ఇలా చెప్పాలి, ఇశ్రాయేలు విను, ఇవాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయంలో కుంగిపోవద్దు, భయపడవద్దు, అధైర్యపడవద్దు, వాళ్ల ముఖాలు చూసి బెదరొద్దు. మీకోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే. సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి, మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి, ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు. సేనాధిపతులు ప్రజలతో మాట్లాడటం అయిపోయిన తర్వాత ప్రజలను నడిపించటానికి నాయకులను నియమించాలి. యుద్ధం చేయటానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి. వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు. మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి. మీ యెహోవా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి. స్త్రీలను, పిల్లలను, పశువులను, ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు. ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి. అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనిని బ్రతకనివ్వకూడదు. మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించినట్టుగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. వారు తమ దేవుళ్లకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. మీరు ఒక పట్టణాన్ని ఆక్రమించుకోడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికివేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా? తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికివెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.
ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. తెలియని హత్యకి పరిహారం. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చిపడి ఉండటం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు మీ పెద్దలు, న్యాయాధిపతులు వచ్చి చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి. ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని మెడపై కాడిపెట్టని పెయ్యను తీసుకోవాలి. దున్నని, సేద్యం చేయని ఏటి లోయలోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి. తరువాత యాజకులైన లేవీలు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి. అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడవిరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని, మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీన్ని చూడలేదు, యెహోవా నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు, నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది. ఆ విధంగా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్య నుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు. బందీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవటం. మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకోటానికి ఇష్టపడి నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్లు తీయించుకోవాలి. ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెల రోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించటానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమానపరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు. జ్యేష్ఠత్వ అధికారం. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే, పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టినవాడైతే, తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు. ఇష్టం లేని భార్యకు పుట్టినవాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతన్ని పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే. మొండివాడై తిరగబడ్డ కొడుకుకు శిక్ష. ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక వారు అతన్ని శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే, అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని
ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి. మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు, మా మాట వెనక తిండిపోతూ తాగుబోతూ అయ్యాడు అని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్నే చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించినవాడివవుతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు. మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతన్ని చంపి మానుమీద వేలాడదీయాలి. అతని శవం రాత్రివేళ ఆ మానుమీద ఉండనీయకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. మీ సాటి పౌరుడి ఎద్దు లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగటం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి. మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకు అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి. అతని గాడిద దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చేయాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరికితే దాన్ని గురించి అలాగే చేయాలి. మీరు దాన్ని చూసి చూడనట్టు ఉండకూడదు. మీ సాటి మనిషి గాడిద ఎద్దు దారిలో పడి ఉండటం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపటానికి తప్పకుండా సాయం చేయాలి. ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు. చెట్టు మీద గాని నేల మీద గాని దారిలో గాని పక్షి గుడ్లు గాని పిల్లలు గాని ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గాని ఆ గుడ్ల మీద గాని పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లి పక్షిని తీసుకోకూడదు. మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు. మీరు కొత్త ఇల్లు కట్టించుకునేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దానిమీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు. మీ ద్రాక్షతోటలో 2 రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట ద్రాక్షతోట రాబడి మొత్తం దేవాలయానికి ప్రతిష్ఠితమవుతుంది. ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్ని జనపనారతో కలిపినేసిన దుస్తులు ధరించకూడదు. మీరు కప్పుకునే మీ దుస్తుల 4 అంచులకు అల్లికలు చేసుకోవాలి. పెళ్లి ఉల్లంఘనలు. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తర్వాత ఆమెను అనుమానించి ఈ స్త్రీని పెళ్లి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు అని నేరారోపణ చేశాడనుకోండి, ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి. అప్పుడు ఆ స్త్రీ తండ్రి, నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్లి చేస్తే ఇతడు ఈమెలో కన్యాత్వం కనబడలేదని అవమానించి ఆమె మీద నింద మోపాడు, అయితే నా కూతురు కన్య అని రుజువుపరిచే నిదర్శనం ఇదే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి. ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచిపెట్టకూడదు. అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డపని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు. ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరిని, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడిని స్త్రీని చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరిని తీసుకువచ్చి ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెను, తన పొరుగువాడి భార్యను అవమానపరిచినందుకు ఆ వ్యక్తిని రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలో నుంచి రూపుమాపాలి. ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి ఆమెతో శారీరకంగా కలిస్తే ఆమెతో శారీరకంగా కలిసినవాడు మాత్రమే చావాలి. ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగువాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది. అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడటానికి ఎవరూ లేరు. ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను అవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంతకాలం ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. సమాజం నుంచి తొలగింపు. చితికిన వృషణాలు ఉన్నవాళ్లు లేదా పురుషాంగం కోసినవాళ్లు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. అతని 10వ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి 10వ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకొచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహరాయిములో ఉన్న పేతోరు నుంచి మిమ్మల్ని శపించటానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు. అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు. మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గాని వాళ్లకు శాంతి సమకూరాలని గాని ఎన్నటికీ పట్టించుకోవద్దు. ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్లను ద్వేషించవద్దు. ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు. వారి సంతానంలో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు. శిబిరం పవిత్రంగా ఉంచాలి. మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డ పనికి దూరంగా ఉండాలి. రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలపలికి వెళ్ళిపోవాలి. అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు. శిబిరం బయట మలవిసర్జనకు మీకు ఒక చోటు ఉండాలి. మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గర ఉండాలి. నువ్వు మలవిసర్జనకు వెళ్లేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి. మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించటానికి, మీ శత్రువులను మీకు అప్పగించటానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో. వివిధ నియమాలు, చట్టాలు. తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు. అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒక దానిలో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. పురుష సంపర్కం వల్ల గాని పడుపు సొమ్ము వల్ల గాని వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండు మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. మీరు వెండిని గాని ఆహార పదార్థాలు గాని వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకుపోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనిని వడ్డీకి ఇవ్వకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. ఇలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండటం పాపం అనిపించుకోదు. మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి. మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్లేటప్పుడు మీకిష్టమైనన్ని ద్రాక్ష పండ్లు తినవచ్చు, గాని మీ సంచిలో వేసుకోకూడదు. మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్లేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు, గాని మీ పొరుగువాడి పంట చేలో కొడవలు వెయ్యకూడదు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము. విడాకులు, మళ్లీ పెళ్లికి చట్టాలు. ఎవరైనా ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమె ఇంతకుముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే, ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే, అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లో నుంచి ఆమెను పంపేయాలి. ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయిన తర్వాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు. ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపివేసినా, లేదా ఆమెను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా, ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. 1 సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి. తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే. ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్య నుంచి రూపుమాపిన వారవుతారు. కుష్ఠరోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించేదాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి. మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి. మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకునేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకువస్తాడు. అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీ దగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకొని నిద్రపోయే ముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది. మీ సోదరుల్లో గాని, మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లో గాని దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెడతాడేమో, అది నీకు పాపం అవుతుంది. కొడుకుల పాపాన్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు. తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి. పరదేశులకు గాని తండ్రి లేనివారికి గాని అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడ నుంచి విమోచించాడని గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోవటానికి మీరు తిరిగి వెనక్కి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికి, విధవరాళ్లకు మిగల్చాలి. మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరియను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికి, విధవరాళ్లకు మిగల్చాలి. మీ ద్రాక్ష పండ్లను కోసుకునేటప్పుడు మీ వెనక పడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికి, విధవరాళ్లకు మిగల్చాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తు చేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి. ఆ దోషి శిక్షార్హుడైతే న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి. 40 దెబ్బలు కొట్టించవచ్చు, అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో. కళ్ళనూర్చి ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు. సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే చనిపోయినవాడి భార్య అన్యవంశంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి. చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్ద కొడుకు చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి. అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు, భర్త సోదరుని ధర్మం నా పట్ల జరిగించటం లేదు అని చెప్పాలి. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి, ఆమెను పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు అంటే, అతని సోదరుని భార్య ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్లి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి చెప్పు ఊడదీసిన వాడి ఇల్లు అని పేరు వస్తుంది. ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతినుంచి తన భర్తను విడిపించటానికి వచ్చి చెయ్యి చాపి అతడి మర్మాంగాలను పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి. మీ కళ్ళు జాలి చూపించకూడదు. వేరువేరు తూకం రాళ్ళు, పెద్దది చిన్నది రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. వేరువేరు తూములు, పెద్దది చిన్నది మీ ఇంట్లో ఉంచుకోకూడదు. మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా ఖచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. ఖచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. ఆ విధంగా చేయని ప్రతివాడు, అంటే అన్యాయం చేసే ప్రతివాడు మీ యెహోవా దేవునికి అసహ్యుడు. మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురువచ్చి మీరు బలహీనంగా అలసిపోయి ఉన్నప్పుడు మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు. కాబట్టి మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచి మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచిపెట్టుకుపోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము. మొదట పండిన పంటలు, 10వ వంతులు. మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకునే పంటలన్నిటిలో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి మీ దేవుడైన యెహోవా తనకు మందిరంగా ఏర్పరచుకునే స్థలానికి తీసుకువెళ్ళాలి. ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్ళి, యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈరోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను అని అతనితో చెప్పాలి. ఈరోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను అని అతనితో చెప్పాలి. యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి. మీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి: నా పూర్వీకుడు సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తుకు వెళ్ళి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్ళి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన బలమైన జనసమూహం అయ్యాడు. ఐగుప్తీయులు మనలను హింసించి బాధించి మనమీద కఠినమైన దాస్యం మోపారు. మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాం. యెహోవా మన మొర విని మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు. యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బల ప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు. ఈ స్థలానికి మనలను రప్పించి పాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు. కాబట్టి యెహోవా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను. ఇలా చెప్పిన దాన్ని మీ దేవుడైన యెహోవా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి. నీకు, నీ ఇంటివారికి నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వు, లేవీయులు, నీ దేశంలో ఉన్న పరదేశులు సంతోషించాలి. 10వ భాగమిచ్చే 3వ సంవత్సరం నీ రాబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేనివారికి, విధవరాళ్లకు ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత నువ్వు మీ యెహోవా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం నా ఇంటి నుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేనివారికి, విధవరాళ్లకు ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మర్చిపోలేదు. నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనను నేను తినలేదు. అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏది ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నువ్వు నాకాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను. నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం పరలోకం నుంచి చూసి నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి మాకిచ్చిన దేశాన్ని దీవించు అని చెప్పాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించటం. ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకు లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు హృదయపూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడని, మీరు ఆయన మార్గాల్లో నడిచి ఆయన చట్టాలను, ఆజ్ఞలను, విధులను అనుసరిస్తూ ఆయన మాట వింటామని ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు. యెహోవా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని, ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరికంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారని ప్రకటించాడు. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం. ఏబాలు కొండ మీద బలిపీఠం. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పోయాలి. మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి. మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈరోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పోయాలి. అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు. చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దానిమీద మీ దేవుడైన యెహోవాకు హోమబలుడు అర్పించాలి. మీరు సమాధాన బలుడు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి. ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి. ఏబాలు కొండ మీద నుంచి శిక్షలు. మోషే యాజకులైన లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి. ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు, కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలు ఆజ్ఞలు పాటించాలి. ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి. రూబేను, గాదు, ఆషేరు, జెబూలును, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకటానికి ఏబాలు కొండ మీద నిలబడాలి. అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి, యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో మలచిన విగ్రహాన్ని గాని పోత విగ్రహాన్ని గాని చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. తన తండ్రిని గాని తల్లిని గాని అవమానపరిచేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. పరదేశికి గాని తండ్రి లేనివాడికి గాని విధవరాలికి గాని అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. తన సోదరితో అంటే తన తండ్రి కూతురుతో గాని తన తల్లి కూతురుతో గాని లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్ అనాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. విధేయతకు వచ్చే దీవెనలు. మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు. పట్టణంలో పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలు, మీ దుక్కిటిద్దులు, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి. మీ గంప, పిండి పిసికే తొట్టి మీద దీవెనలుంటాయి. మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి. యెహోవా మీ మీదికి వచ్చే మీ శత్రువులు మీ ఎదుట హతమయ్యేలా చేస్తాడు. వాళ్ళు ఒక దారిలో మీ మీదికి దండెత్తి వచ్చి 7 దారుల్లో మీ ఎదుట నుంచి పారిపోతారు. మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మీ యెహోవా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత ప్రజగా మిమ్మల్ని స్థాపిస్తాడు. భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు. యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్ని, మీ పశువులను, మీ పంటను సమృద్ధిగా వర్ధిల్లచేస్తాడు. యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించటానికి, మీరు చేసే పనంతటిని ఆశీర్వదించటానికి ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు. ఇవాళ నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని తొలగిపోకుండా వేరే దేవుళ్లను పూజించటానికి వాటి వైపుకు పోకుండా మీరు అనుసరించి నడుచుకోవాలని ఇవాళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీ యెహోవా దేవుని ఆజ్ఞలు విని వాటిని పాటిస్తే యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు గాని తోకగా చేయడు. మీరు పై స్థాయిలో ఉంటారు గాని కింది స్థాయిలో ఉండరు. అవిధేయతకు వచ్చే శాపాలు. నేను ఇవాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలను, చట్టాలను మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి, పొలంలో మీకు శాపాలు ఉంటాయి, మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి, మీ గర్భఫలం, మీ భూపంట, మీ పశువుల మందల మీద శాపాలుంటాయి. మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు శాపాలు ఉంటాయి. మీరు నన్ను విడిచిపెట్టి మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకు మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్ని, నిందను మీ మీదికి తెప్పిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకు తెగులు మీకు అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు. యెహోవా మీపై అంటురోగాలతో, జ్వరంతో, అగ్నితో, కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకు అవి మిమ్మల్ని వెంటాడతాయి. మీ తలమీద ఆకాశం కంచులా ఉంటుంది, మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది. యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకు అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది. యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి 7 దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదిరిపోతారు. నీ శవం అన్ని రకాల పక్షులకు, క్రూర మృగాలకు ఆహారమవుతుంది. వాటిని బెదిరించేవాడెవడూ ఉండడు. యెహోవా ఐగుప్తు కురుపులతో, పుండ్లతో, చర్మ వ్యాధులతో, దురదతో మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని బాగు చేసుకోలేరు. పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు. ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ధి చెందరు. ఇతరులు మిమ్మల్ని అణచివేస్తారు, దోచుకుంటారు, ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు. ఒక కన్యను నువ్వు ప్రధానం చేసుకుంటావు, కాని వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు, కాని దానిలో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు, కాని దాని పండ్లు తినరు. మీ కళ్ళ ముందే మీ ఎద్దును కోస్తారు, కాని దాని మాంసాన్ని మీరు తినరు. మీ దగ్గరనుంచి మీ గాడిదను బలవంతంగా తీసుకెళ్లిపోతారు, దాన్ని తిరిగి మీకు ఇవ్వరు. మీ గొర్రెలను మీ విరోధులకు ఇస్తారు, కాని మీకు సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు. మీ కొడుకులను కూతుళ్లను అన్యజనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురుచూస్తూ అలసిపోతాయి, కాని మీ వల్ల ఏమీ జరగదు. మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి అణచి ఉంచుతారు. మీ కళ్ళ ముందే జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది. యెహోవా నీ అరికాలి నుంచి నడినెత్తి వరకు మోకాళ్ల మీద, తొడల మీద మానని కఠినమైన పుండ్లు పుట్టించి మిమ్మల్ని బాధిస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ మీద నియమించుకునే మీ రాజును మీరు మీ పూర్వీకులు ఎరగని వేరే దేశ ప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతి దేవుళ్లను పూజిస్తారు. యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికి, నిందలకు ఆస్పదం అవుతారు. ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు, ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి. ద్రాక్ష తోటలను మీరు నాటి వాటి బాగోగులు చూసుకుంటారు, కాని ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు, ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి. మీ ప్రాంతమంతా ఒలివ చెట్లు ఉంటాయి, కాని ఆ నూనె తలకు రాసుకోరు, ఎందుకంటే మీ ఒలివ కాయలు రాలిపోతాయి. కొడుకులను కూతురులను కంటారు, కాని వారు మీ దగ్గర ఉండరు. వారు బందీలుగా వెళతారు. మీ చెట్లు, మీ పంట పొలాలు మిడతల వశమైపోతాయి. మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు, మీరు అంతకంతకు కింది స్థాయికి దిగజారతారు. అతడు మీకు అప్పిస్తాడు, గాని మీరు అతనికి అప్పివ్వలేరు. అతడు తలగా ఉంటాడు, మీరు తోకగా ఉంటారు. మీరు నాశనమయ్యే వరకు ఈ శిక్షలన్నీ మీ మీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి, ఎందుకంటే మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన చట్టాలను అనుసరించి నడుచుకునేలా మీరు ఆయన మాట వినలేదు. అవి ఎప్పటికీ మీ మీద, మీ సంతానం మీద సూచనలుగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను ఆరాధించలేదు. కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకు యెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు. దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు. వాళ్ళు క్రూరత్వం నిండిన వారై ముసలివాళ్లను, పసిపిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు మీ పశువులను, మీ పొలాల పంటను దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకు మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రె మేక మందలు మీకు మిగలకుండా చేస్తారు. మీరు ఆశ్రయించే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు మీ దేశమంతా, మీ పట్టణ ద్వారాల దగ్గర వారు మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ దేశమంతటిలో మీ పట్టణ గుమ్మాల దగ్గర మిమ్మల్ని ముట్టడిస్తారు. ఆ ముట్టడిలో మీ శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తాళలేక మీ సంతానాన్ని, అంటే మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మీ కొడుకులను కూతుళ్ళను చంపి వాళ్ళ మాంసం మీరు తింటారు. మీలో మృదుస్వభావి సుకుమారత్వం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల మాంసాన్ని తింటాడు. వాటిలో కొంచెమైనా తన సోదరునికి గాని తన ప్రియమైన భార్యకు గాని తన మిగతా పిల్లలకు గాని మిగల్చడు, వాళ్లపై జాలి చూపడు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో ముట్టడిలో అతనికేమీ మిగలదు. మీలో మృదువైన అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేలమీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్ల మధ్య నుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకు, తన కొడుకు కూతురుకు పెట్టదు, వారి పట్ల దయ చూపించదు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటినీ ముట్టడించి మిమ్మల్ని దోచుకోవటం వల్ల కడుపు నింపుకోవటానికి మీకేమీ మిగలదు. ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక మీ యెహోవా దేవుని ఘనమైన నామానికి భయభక్తులు కనపరచకపోతే యెహోవా మీకు మీ సంతానానికి దీర్ఘకాలం ఉండే మానని భయంకరమైన రోగాలు, తెగుళ్లు రప్పిస్తాడు. మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీ మీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు. మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు. మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి అంతకుముందు మీరు ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు. మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ధి చేయడంలో మీ యెహోవా దేవుడు మీ పట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు. యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్యదేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో రాయితో చేసిన అన్యదేవుళ్లను కొలుస్తారు. ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు, నీ అరికాలకి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవా చేస్తాడు. చస్తామో బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలు రాత్రి భయం భయంగా గడుపుతారు. రాత్రింబవళ్ళు భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు. మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలో గుండా యెహోవా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్లీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు. కాని మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. నిబంధన పునరుద్ధరణ. యెహోవా హోరేబులో ఇశ్రాయేలులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు. యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ, అతని దేశమంతటికీ చేసినదంతా, అంటే తీవ్రమైన ఆ బాధలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు మీరు చూశారు. అయినప్పటికీ గ్రహించే హృదయాన్ని, చూసే కళ్లను, వినే చెవులను ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు. నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకునేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు, మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు. మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గాని మద్యం గాని తాగలేదు. మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము. కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి వాటి ప్రకారం ప్రవర్తించండి. మీరంతా ఈరోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడు, అంటే మీ నాయకులు, గోత్రాల ప్రజలు, పెద్దలు, అధికారులు, పిల్లలు, మీ భార్యలు, మీ శిబిరంలో ఉన్న పరదేశులు, కట్టెలు నరికేవాడు మొదలుకొని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా ఈరోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందటానికి ఇక్కడ నిలబడ్డారు. నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్లతో, ఇక్కడ ఈరోజు మనతో కూడా కలవని వారితో కూడా చేస్తున్నాను. ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్య నుంచి మనమెలా దాటి వచ్చామో మీకు తెలుసు. వారి నీచమైన పనులు, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు. ఆ దేశాల ప్రజల దేవుళ్లను పూజించటానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం మీలో ఏ పురుషునికి, ఏ స్త్రీకి, ఏ కుటుంబానికి, ఏ గోత్రానికి ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీ మధ్య ఉండకూడదు. అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ, నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది అనుకుంటాడు. యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేస్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించటానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి వెళ్లగొట్టేస్తాడు. కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లను, రోగాలను చూస్తారు. యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాల వలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి వారు, యెహోవా ఈ దేశాన్ని ఎందుకెలా చేశాడు, ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి అని చెప్పుకుంటారు. అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు. తమకు తెలియని అన్యదేవుళ్లను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్లకు మొక్కి పూజించారు. కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించటానికి దానిమీద యెహోవా కోపాగ్ని రగులుకుంది. యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్లను తమ దేశం నుంచి పెళ్లగించి వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకు వాళ్లు అక్కడే ఉండిపోయారు. రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవటానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకు, మన సంతానానికి చెందుతాయి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. దేవుని వైపు తిరిగిన తరువాత అభివృద్ధి. నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ, అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరు, మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకు ఆజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే, మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్లీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు. చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకువస్తాడు. మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు. మీరు బతకటానికి హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికి మీ పిల్లల హృదయానికి సున్నతి చేస్తాడు. మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికి, మిమ్మల్ని ద్వేషించిన వారి మీదికి మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు. మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు. మీ యెహోవా దేవుడు మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో, మీ పశువుల గర్భఫలం విషయంలో, మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలను, చట్టాలను మీరు పాటిస్తే, మీ యెహోవా దేవుని మాట విని మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయటానికి మీ పట్ల మళ్లీ సంతోషిస్తాడు. ఇవాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవటం అసాధ్యమూ కాదు. మనం విని దాని ప్రకారం చేయటం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు అని మీరు భావించటానికి అది ఆకాశంలో ఉండేది కాదు. మనం విని దాని ప్రకారం చేయటానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు అని భావించటానికి అది సముద్రం అవతల ఉండేది కాదు. మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది. చూడండి, ఈరోజు నేను జీవాన్ని, మేలును, చావును, కీడును మీ ఎదుట ఉంచాను. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలు, చట్టాలు, విధులు ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి మాటకు లోబడక అన్యదేవుళ్లకు మొక్కి పూజిస్తే మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోవటానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించరని తెలియచేస్తున్నాను. ఈరోజు జీవాన్ని, చావును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమిని, ఆకాశాన్ని మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికి, మీ దీర్ఘాయుష్కు మూలం. కాబట్టి మీరు మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకొని ఉండేలా జీవాన్ని కోరుకోండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలకు నూతన నాయకుడుగా యెహోషువ. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు. నాకు ఇప్పుడు 120 ఏళ్ళు. ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు. మీ యెహోవా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాలను మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు. యెహోవా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకు, వారి దేశాలకు ఏమి జరిగించాడో అలానే వారికి చేస్తాడు. మీరు వాళ్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారి పట్ల చెయ్యండి. నిబ్బరంగా ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్లను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు. మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరంగా ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితో పాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. నీకు ముందుగా వెళ్లేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్లను చూసి దిగులు పడవద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు. దేవుని ధర్మశాస్త్రం చదవటం. మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకు, ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు. మోషే వారికిలా ఆజ్ఞాపించాడు. ప్రతి 7వ సంవత్సరంలో, అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో, పర్ణశాలల పండగ సమయంలో, మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి. మీ యెహోవా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులను, స్త్రీలను, పిల్లలను, మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చేయాలి. అలా చేస్తే ఆ వాక్యాలు ఎరుగని వారి పిల్లలు వాటిని విని మీరు స్వాధీనం చేసుకోవటానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవా దేవునికి భయపడటం నేర్చుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు అంచనా. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. చూడు, నువ్వు తప్పకుండా చనిపోయే రోజు వస్తుంది. నువ్వు యెహోషువను పిలిచి, నేనతనికి ఆజ్ఞలు ఇవ్వటానికి సన్నిధి గుడారంలో నిలబడండి. మోషే, యెహోషువలు సన్నిధి గుడారంలో నిలబడ్డారు. యెహోవా మేఘస్తంభంలో నుండి గుడారం దగ్గర కనిపించాడు. ఆ మేఘస్తంభం గుడారపు ద్వారం పైగా నిలిచింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు. చూడు, నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య ఆ అన్యదేవుళ్లను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు. అప్పుడు వారి మీద నా కోపం రేగుతుంది. నేను వాళ్లను వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులు, కష్టాలు వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా అనుకుంటారు. వాళ్ళు ఇతర దేవుళ్ల వైపు తిరిగి చేసిన దుర్మార్గమంతటిని బట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను. కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పండి. ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నీకు సాక్ష్యంగా ఉండేలా, దాన్ని వారికి కంఠస్థం అయ్యేలా నేర్పించండి. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రకారం పాలు, తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించిన తరువాత వారు తిని తాగి తృప్తి పొంది అహంకారం తెచ్చుకుంటారు. ఇతర దేవుళ్ల వైపు తిరిగి వాటిని పూజించి నన్ను విడిచిపెట్టి నా నిబంధన మీరతారు. ఎన్నో ఆపదలు, కష్టాలు వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ పాట వారి ఎదుట సాక్షిగా నిలబడి సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఆ పాట మరచిపోకుండా ఉండేలా వారి సంతానానికి కంఠోపాఠంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రమాణం చేసిన దేశంలో వాళ్లను నడిపించక ముందే ఈనాడే వాళ్లు జరిగించే ఆలోచన నాకు తెలుసు అన్నాడు. మోషే ఆ రోజు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. యెహోవా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్లని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. మోషే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ గ్రంథంలో పూర్తిగా రాయటం ముగించిన తరువాత యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులను చూసి మోషే ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ యెహోవా దేవుని నిబంధన మందసం పక్కన ఉంచండి. అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది. మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ్ళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. నేను చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా. మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులను నా దగ్గరికి తీసుకురండి. ఆకాశాన్ని భూమిని వారి మీద సాక్ష్యంగా పెట్టి నేనీ మాటలను వాళ్ళు వినేలా చెబుతాను. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి మీరు చేసే పనులతో యెహోవాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి. తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు వింటుండగా ఈ పాట పూర్తిగా పాడి వినిపించాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ఆకాశమా, నేను చెప్పేది విను, నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. నా ఉపదేశం వానలా కురుస్తుంది, నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి. ఆయన మనకు ఆశ్రయదుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం, బుద్ధి ఇంగితం లేని మనుషులారా. యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక. ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరిచింది. గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరుపరచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే. ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతన్ని రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపల అతణ్ణి కాపాడాడు. గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకొని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు. యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటి రారు. లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చికుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరచాడు. ఆవు మజ్జిగను, గొర్రెల మేకల పాలను, గొర్రెపిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకపోతులను, శ్రేష్టమైన గోధుమ పిండిని మీకిచ్చాడు. మంచి ద్రాక్షారసంతో చేసిన మద్యం మీరు తాగారు. యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు. మీరు కొవ్వుతో బలసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణశిలను నిరాకరించాడు. వారు ఇతర దేవుళ్లను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్లకు, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్లకు, మీ పితరులు భయపడని దేవుళ్లకు బలులర్పించారు. నీకు తండ్రిలాంటి బండను వదిలేశావు. నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. యెహోవా దీని చూసి వాళ్ళని వదిలేశాడు. తన కొడుకులు కూతుర్లు ఆయన్నలా రేపారు. ఆయన ఇలా అన్నాడు, వారికి నా ముఖాన్ని దాచుకుంటాను. వాళ్ల అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండితరం, విశ్వసనీయత లేని పిల్లలు. దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కానివారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను. నా కోపాగ్ని రగులుకుంది, పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమిని, దాని పంటను అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది. వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను. వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్ని, అడవి జంతువుల కోరలను వారి మీదికి రప్పిస్తాను. బయట కత్తి చావు తెస్తుంది, పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులు, కన్యలు, పసికందులు, నెరసిన వెంట్రుకలున్నవారు నాశనం అవుతారు. వాళ్లను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ల జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను. కాని అలా ఎందుకు చేయలేదంటే వాళ్ల విరోధులు రెచ్చిపోతారేమో. వాళ్ల విరోధులు అపార్థం చేసుకుని, పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు అంటారేమో. ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్లలో వివేకమే లేదు. వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే, వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మివేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్ని ఇవ్వకపోతే, ఒకడు 1,000 మందిని ఎలా తరుముతాడు? 10,000 మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు. వారి ద్రాక్ష చెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గుమ్మర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్ష పళ్ళు విషపు ద్రాక్ష పళ్ళు. వాటి గెలలు చేదు. వారి ద్రాక్షారసం పాము విషం, నాగుపాముల క్రూర విషం. ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా? వారి కాలుజారే కాలంలో పగతీర్చే పని నాదే, ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దెనం దగ్గరపడింది. వారి అంతం త్వరగా వస్తుంది. బానిసగాని స్వతంత్రుడుగాని మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి తన సేవకులకు జాలి చూపిస్తాడు. తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడాయన, వారి దేవుళ్ళు ఎక్కడా? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? వారికి ఆధారం లేనప్పుడు చూసి వారి నైవేద్యాల కొవ్వు తిని వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. చూడండి, నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే, దెబ్బ కొట్టేది నేనే, బాగుచేసేది నేనే. నా చేతిలోనుంచి విడిపించేవాడెవడూ లేడు. ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పనిచేస్తాను. నేను తళతళలాడే నా కత్తి నూరి నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించేవారికి ప్రతిఫలమిస్తాను. నా బాణాలు రక్తంతో మత్తెక్కిపోయేలా చేస్తాను. నా కత్తి మాంసం భక్షిస్తుంది. చచ్చిన వారి రక్తాన్ని, బందీల రక్తాన్ని, శత్రువు అధికారులను అవి తింటాయి. ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. మోషే నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు. మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు. తర్వాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈరోజు నేను పలికిన మాటలన్నీ మీ మనసుల్లో నింపుకుని ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి. ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు. ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు. నీ సోదరుడు అహరోను హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి నీ పితరుల దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే మీరు సీను ఎడారిలో కాదేశు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. గోత్రాలు గూర్చి మోషే పలికిన దీవెనలు. దేవుని సేవకుడు మోషే చనిపోయే ముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు. సేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు. వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు. వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు. యాకోబు సమాజానికి అది వారసత్వం. అప్పుడు ప్రజల అధికారులు, ఇశ్రాయేలు గోత్రాల వారు ఒకచోట చేరితే యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. రూబేను చావకూడదు, బతకాలి. అయితే వారు కొద్దిమంది మాత్రమే. యూదా గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా యూదా ప్రజల మనవి విని మళ్లీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి. లేవీ గురించి మోషే ఇలా పలికాడు. నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. నేను వాళ్లని చూడలేదు అని తన తండ్రి గురించి, తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చేయలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు, నీ నిబంధన పాటించాడు. అతడు యాకోబుకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగ బలి అర్పిస్తాడు. యెహోవా అతని ఆధిపత్యాలను దీవించు. అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచేవారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్లు మళ్లీ లేవరు. బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు. యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు. ఆకాశం నుంచి వచ్చే శ్రేష్టమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో, సూర్యుని వల్ల వచ్చే శ్రేష్టమైన పంటతో, నెలనెలా పండే శ్రేష్టమైన పండ్లతో, పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తలమీదికి వస్తుందిగాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదుటి మీదకు అది వస్తుందిగాక. తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది, మనషేకు చెందిన వేలమంది. జెబూలోను గురించి మోషే ఇలా పలికాడు. జెబూలోను, నువ్వు బయలుదేరేటప్పుడు సంతోషించు. ఇశ్శాఖారు, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధిని, సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులను తీస్తారు. గాదు గురించి మోషే ఇలా పలికాడు. గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడసింహంలా పొంచి ఉంటుంది, చేతిని నడినెత్తిని చీల్చివేస్తుంది. అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు, నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహం పిల్లవంటిది, అది బాషాను నుంచి దూకుతుంది. నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు, కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన, తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు, తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు. నీ కమ్ములు ఇనుపవి కంచువి, నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. ఇషూరును, నీ దేవుణ్ణి పోలినవాడెవడూ లేడు. నీ సహాయానికి ఆకాశవాహనుడుగా ఆయన వస్తాడు, తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటివేస్తాడు, నాశనం చెయ్యి అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు, యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. ఇశ్రాయేలు, మీరంత ధన్యులు. యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు, నువ్వు వారి ఎత్తైన స్థలాలను తొక్కుతావు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. మోషే మరణం. ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటిని మోషేకు చూపించాడు. దాను వరకు గిలాదు ప్రదేశాన్ని, నఫ్తాలీ ప్రాంతాన్ని, ఎఫ్రాయిము మనషే ప్రాంతాన్ని, పశ్చిమ సముద్రం వరకు, యూదా ప్రాంతమంతా, దక్షిణ దేశాన్ని, ఈత చెట్లు ఉన్న ఎరుకో పట్టణం నుంచి సోయర్ వరకు ఉన్న మైదానాన్ని అతనికి చూపించాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు, నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు. యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు. బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతణ్ణి సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు, అతని బలం తగ్గలేదు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానంలో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిశాయి. నూను కొడుకు యెహోషువ జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు, ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకు అతని సేవకులందరికీ అతని దేశమంతట్లో సూచక క్రియలను మహత్కార్యాలను చేయటానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు. మహాబల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ల ముందు భయంకొలిపే పనులు చేసిన మోషేలాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.